వాడికంటే అత్యధికంగా చేస్తూ సహవాసం కడుతూ విస్తరింపచేస్తా ఉన్నారు. ఎస్ఎఫ్జేనే కాదు, డిఎఫ్జేను కూడా ప్రభు విస్తరింపచేస్తా ఉన్నారు. మరొకసారి డిఎఫ్జే సభ్యులందరికీ, ప్రాముఖ్యంగా నల్గొండ డిఎఫ్జే సహవాస సభ్యులకి నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యం వెతుకుద్దాం. లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము అందులో 7వ వచనం. 7వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. మనం ప్రాముఖ్యంగా 15వ అధ్యాయంలో 3 ప్రమాణాల్లో కీలకంగా కనిపించే మాట మారు మనసు. మారు మనసు కొరకు ఆయన తప్పిపోయిన గుర్రోపమానంలో మాట్లాడారు. పోగొట్టుకున్న నాయని విషయంలో కూడా మనం చదివిన వాక్య భాగం అదే కదా, 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక్క పాప విషయమే దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. విశ్వాస జీవితం ఎక్కడ ప్రారంభించబడుతుందంటే, మొదటిగా మనం ఒప్పుకోవటం, యేసుక్రీస్తు ప్రభుని నా రక్షకుడు అని ఒప్పుకోవటం. 2, నేను పాపిని అని నోటితో ఒప్పుకోవటం. ఒప్పుకోలు చాలా ప్రాముఖ్యమైంది. 2వ మాట మారు మనసు. ఈ మారు మనసు కొరకు బాప్తిస్మిచ్చి యోహాను ఆయన బోధించారు. యేసుక్రీస్తు ప్రభు కూడా అదే బోధించారు. నేను కొన్ని కీలకమైన విషయాలు మారు మనసు మీద, ఎందుకో చాలా మందికి రక్షణ పొందారా అని అడగగానే అది బాప్తీసం తీసుకున్నారా అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. బాప్తీసం అవసరమే, బాప్తీసం కూడా భాగమే, కానీ రక్షణకు బాప్తీసం తొలిమెట్టు కాదు. ఈవెన్ మారు మనసు లేకుండా కూడా బాప్తీసం తీసుకోవచ్చు. క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా మ్యారేజ్ రిజిస్టర్ ఎవరైతే ఉంటారో ఆయన బాప్తీసం తీసుకుంటే పెళ్లి చేయడానికి అర్హుడు. క్రిస్టియన్ మ్యారేజ్ చేయడానికి బాప్తీసం తీసుకోకుండా మ్యారేజ్ చేయడానికి, క్రిస్టియన్ మ్యారేజ్ చేయడానికి చట్టం ఒప్పుకోదు. కాబట్టి బాప్తీసమాలు ఇస్తారు. చాలా మంది కుటుంబ సభ్యుల కోసం బాప్తీసమాలు తీసుకుంటారు. కానీ మారు మనసు అనుభవం అన్నది చాలా నెగ్లెక్టెడ్ గా ఉన్నాం. కాబట్టి ఈవెన్ సువార్తల్లో మనం మతి సువార్తను చూస్తే 3వ అధ్యాయము 1వ వచనంలో యోహాను యొక్క బోధ. ఆ దినములు యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించాను. యేసుక్రీస్తు ప్రభు బోధ 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది గనుక మారు మనసు పొందిరని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ఆత్మీయ జీవితానికి ఆరంభంగా ఉన్న మారు మనసు మీద అవగాహన కలిగితే, ఒకటే, నేను మారు మనసు పొందిన వ్యక్తినేనా అని పరీక్ష చేసుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. 2, ఎవరినైనా ప్రభు దగ్గరికి నడిపించేటప్పుడు, ఈవెన్ కుటుంబ సభ్యుల్ని, పిల్లల్ని ప్రభువులోకి నడిపించేటప్పుడు మారు మనసు అనుభవంలోకి వారిని నడిపించడం మనకు అలవాటు అవుతుంది. మేబీ ఎస్ఎఫ్జే సహవాసాలు రోజు 3 పూట వాక్యంలో ఎదుగుతా ఉన్నారు కాబట్టి ఈ బీనింగ్ పాఠం, మారు మనసు అనే పాఠం నేను ఎందుకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే, మనం రక్షణ అంటే బాప్తీసం అనుకోకూడదు. బాప్తీసం రక్షణ కార్యానికి బహిరంగ సాక్ష్యం, అందరికి తెలిసేది, అందరికి తెలియకుండా జరిగేది మారు మనసు. ఏసయ్య బోధించింది మారు మనసు కొరకు. యోహాను బోధించింది మారు మనసు కోసం. మనం చదువుకున్న ప్యాసేజ్ లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆ పారబుల్స్ ప్రభువు మాట్లాడుతుంది మారు మనసు పొందే పాపి కొరకు. మారు మనసు అంటే ఏంటి కాదు, దేనిని మారు మనసు అనుకోకూడదు మనకు అర్థం కావాలి. మారు మనసు అని దేన్ని అనాలో కూడా అర్థం కావాలి. ఆ కొంత క్లాసిఫికేషన్ నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. మొదటి స్టేట్మెంట్, పాపాన్ని ఒప్పుకోవటం మారు మనసు కాదు. పాపమును గుర్చిన అవగాహనలోకి రావటం మారు మనసు కాదు. అపొస్తల కార్యాల గ్రంథం 24వ అధ్యాయం 24-25 వచనాలు. అపొస్తల కార్యాల గ్రంథం 24వ అధ్యాయం 24-25. ఇక్కడ ఫేలిక్స్ కొరకు మనం చదువుతా ఉన్నాం. ఆయన భార్య యూదురాలు, ఆయన యూదుడు కాదు. మొత్తానికి పౌలును పిలిపించుకున్నాడు. పౌలు దగ్గర నుంచి చాలా విషయాలు అడుగుతున్నాడు. విచిత్రమైన మాటలు రాయబడ్డాయి అక్కడ. కొన్ని దినములైన తర్వాత ఫేలిక్స్ యూదురాలైన దృశ్యల్ల అని తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందు విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాఘో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలిపించునని చెప్పాను. 26 తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటిమాటికి అతను పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరాలు అయిపోయింది. ఎవరు బోధ? పౌలు బోధ. ఏమి పౌలు బోధిస్తే ఫేలిక్స్కి అర్థం కాలేదనుకోవాలా? అర్థమైంది. భయపడ్డాడు అని కూడా రాయబడింది అక్కడ 25వ వచనంలో. మిగుల భయపడి, పౌలు బోధకు మిగుల భయపడి. అలాగని చెప్పి ఫేలిక్స్ రక్షణ పొందాడు అనుకుందామా? మారు మనసు పొందాడు అనుకుందామా? నో. చాలాసార్లు వాక్యం విన్నప్పుడు మనలో భయం పుట్టడం, మనకు అది అర్థం కావటం, మన ఆ వాక్యం బాగుంది అని అభినందించటం, అప్రిషియేట్ చేయటం, ఆ మాటను బట్టి ఆ వ్యక్తి మారు మనసు పొందాడు అనుకోకూడదు. అర్థం కావటం, నేను పాపిని. ఇందుకే పౌలు దేని కొరకు బోధించాడట? 25వ వచనంలో నీతిని గూర్చి బోధించాడు, ఆశా నిగ్రహంను గూర్చి, రాబో తీర్పును గూర్చి బోధించాడు. పౌలు తీర్పుని కోసం చెప్పాడు, నీతిని కోసం చెప్పాడు, ఆయనకు భయం పుట్టింది. అట్లాగనే మారు మనసు పొందాడా? నో. నేను పాపిని అని అర్థం కావటం ఆ వ్యక్తి మారు మనసు పొందాడు అనుకోవడానికి వీల్లేదు అని వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 2వ మాట, విని భయపడమే కాదు, విని కొంతమంది ఏడుస్తారు కూడా, దుఃఖపడతారు కూడా. వాక్యం విని కన్నీరు కార్చడం కూడా మారు మనసు అని అనుకోవడానికి వీల్లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనాన్ని చదివితే, మీరు దుఃఖపడితేరని సంతోషించటం లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందుతురని ఇప్పుడు సంతోషించుచున్నాను. దుఃఖపడడం మాత్రమే కాదు, మారు మనసు పొందటం, దుఃఖపడడం, రెండు ఒకదాని తర్వాత ఒకటి జరిగేవి అయినప్పటికీ కన్నీరు కార్చడం, దుఃఖపడడం, మారు మనసు అనుకోవడానికి కూడా వీల్లేదు అని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. కాబట్టి వినగానే మనుషుల్లో ఆ స్పందన, కన్నీళ్లు కూడా అక్కడితో మారు మనసు పొందేశాము అనుకోవడానికి కూడా వీల్లేదు. 3వ మాట, నేను నా జీవితం మార్చుకోవాలి, నేను దేవుడితో ఉండాలి, దేవుని వద్దకు రావాలి అని మనసులో అనుకోవడంతో మారు మనసు పొందేసినట్టుగా కూడా అనుకోవడానికి వీల్లేదు. లూకా సువార్త 15వ అధ్యాయము 18వ వచనాన్ని చదవాలి. లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివితే, ఈ ప్రాడిగల్ సన్ తప్పిపోయిన కుమారుడు డెసిషన్కి వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు డెసిషన్కి వచ్చాడు. 18, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసి తిని ఎక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగుడిని కాను, నన్ను నీ కూలువానిలో ఒకనిగా పెట్టుకోనుమని అతనితో చెప్పుదిననుకొని ఆ లేచి తండ్రి వద్దకు వచ్చాను. కాబట్టి నేను మారాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయనకు నచ్చినట్టుగా జీవించాలి అని మనసులో అనుకోవడంతో కూడా మారు మనసు పొందేసినట్టు కాదు. చాలాసార్లు అవి వాళ్ళు విని భయం వేసింది అంటే కార్యం జరిగింది అనుకుంటాం, విని కన్నీరు కారిస్తే కార్యం జరిగింది అనుకుంటాం, నేను తప్పకుండా దేవుడి దగ్గరికి వస్తానండి అంటే కార్యం జరిగింది అనుకుంటాం. అవి మారు మనసుకు దారి తీసే విషయాలే కాని అవి మాత్రమే మారు మనసు కాదు అని వాక్యం మాట్లాడుతుంది. మరి దేన్ని మారు మనసు అనుకోవాలి? దేన్ని మారు మనసు అనుకోవాలంటే వాక్యపు వెలుగులో మొదటి మాట మారు మనసు ఎలా ఉంటుందో అర్థం కావడానికి దాని గ్రీక్ వర్డ్ మెటోనియా అనే పదం వాడబడింది. ఆఫ్టర్ థాట్ అంటే మనసు మార్చుకొని దాన్ని కార్యరూపంలోకి తీసుకురావటం, కార్యరూపంలో తీసుకురావటం. మారు మనసులో మనసు యొక్క మార్పు ఉంటుంది, మనసు యొక్క మార్పు ఉంటుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము మత్తయి సువార్త 21వ అధ్యాయము 28-29 వచనాలు చదివితే, మీకేమీ తోచుచున్నది? ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండేది. అతడు మొదటివాడి వద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా, వాడు పోను అని ఉత్తరమిచ్చాను, గాని పిమ్మట మనసు మార్చుకొని పోయాను. మనసు మార్పు చూస్తున్నాం, అది కార్యరూపం దాల్చడం కూడా చూస్తున్నాం. అల్టిమేట్ గా ఇంటర్నల్ గా జరిగిన ఈ మారు మనసు అనుభవం, టర్న్ అబౌట్ అనుభవం, ఇది క్రియల్లో కనబడుతుంది. ఆ మార్పు తర్వాత జీవన విధానంలో కనబడుతుంది. కాబట్టి మారు మనసు, మనసు మారింది, దాన్ని క్రియల్లో చూడగలుగుతా ఉన్నాం. రెండోవాడు చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు ఉన్నాడు. 29వ వచనం 30వ వచనం అతడు రెండో వాడి వద్దకు వచ్చి ఆ ప్రకారం చెప్పగా, వాడు అయ్యా పోదు నేను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను, అందుకు వారు మొదటి వాడే అనిది. యేసు సుంకరులు వేషాలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించదురు. ఎంత కఠినమైన మాట. సుంకరులు వేషాలు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు, వాళ్ళ గత జీవితం బాగోలే, విన్నారు, మారారు, మారు మనసు పొందారు, దాని క్రియల్లో చూపిస్తున్నారు. మీరు శాస్త్రులు పరిచయులు బాగున్నాము అంటారు, వేషధారులు, మార్పు ఏమీ లేదు, పశ్చాత్తాపం ఏమీ లేదని కింద మాట్లాడుతున్నాడు. కాబట్టి మారు మనసులో చాలా స్పష్టంగా మనం చూసేది మనసు మార్పును చూస్తాము, ఆ మార్పు క్రియల్లో మనకు కనబడాలి. చాలాసార్లు పిల్లల కోసం మాట్లాడుతూ అమ్మాయికి బాప్తిస్మ ఇప్పిద్దాం అనుకుంటున్నాం, అబ్బాయికి బాప్తిస్మ ఇప్పిద్దాం అనుకుంటున్నాం అంటారు. అది ఇప్పించేది కాదు, అది ఇంటర్నల్ గా జరగాలి. వాళ్ళు సువార్త వినాలి, వారు మనసు మార్పును మనం చూడాలి. కాబట్టి ఆ మార్పు క్రియల్లో కనబడుతుంది. కాబట్టి మొదటి మాట మనసులో మనసు యొక్క మార్పును మనం చూడగలగాలి. రెండో మాట ఫీలింగ్లో మార్పు. దాని ఏమంటామంటే గత జీవితాన్ని బట్టి, పాత జీవితాన్ని బట్టి పశ్చాత్తాపడ్డం. మారు మనసు పొందిన వారిలో ఆ పశ్చాత్తాపాన్ని చూస్తాం. పాత జీవితాన్ని బట్టి పశ్చాత్తాపం చెందడం చూస్తాం. నేను పాపిని అన్న గ్రహింపులోకి రావటం మనం చూస్తాం. ఆ హృదయంలో నరకబడ్డం, హృదయంలో పొడవబడ్డం, అపశ్చాత్తాపాన్ని మనం చూస్తాం. మనం చదివిన ప్యాసేజ్ ఉంది కదా, లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము 21వ వచనంలో ఆ చిన్న కుమారుడు, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నకు యోగ్యుడును కాననెను. ఆ పశ్చాత్తాపాన్ని ఎట్లా చూస్తున్నామంటే, ఐఆమ్ అన్వర్తి, గత జీవితాన్ని బట్టి, పాత జీవితాన్ని బట్టి సిగ్గుతో తలదించుకోవటం, సిగ్గుపడిపోవటం. చాలాసార్లు సాక్ష్యాలు చెప్తున్నప్పుడు మంచి దొంగ సాక్ష్యం, చేసిన పనులేమో దొంగ పనులు, సాక్ష్యం చెప్పేటప్పుడు భలే దొంగ మంచి దొంగ సాక్ష్యాలు. పాత జీవితం కోసం మాట్లాడుకొని దాచుకునేది కాదు, ఒప్పుకోవాలి. ఒప్పుకుంటున్నప్పుడు ఆ మనిషిలో ఆ మార్పు చూస్తాం. గత జీవితాన్ని ప్రమోట్ చేయరు, గత జీవితాన్ని చెప్పుకోవడం సిగ్గుపడతారు, అసహ్యపడతారు, ప్రభువు దగ్గర పశ్చాత్తాపడతారు. ఆ మారిన జీవితం, గతంలో పాపాన్ని ప్రేమించారు, ఇప్పుడు పాపాన్ని బట్టి సిగ్గుపడుతున్నారు, పాపపు జీవితాన్ని అసహించుకుంటున్నారు. గత జీవితాన్ని బట్టి విచారించటం మనం చూస్తాం. కాబట్టి ఈ చిన్న కుమారుడు, నేను అనర్హుడను, నేను తండ్రి అని పిలవడానికి యోగ్యుడను కాను, నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుని కాను, నేను పాపం చేశాను, ఫీలింగ్లో మార్పు, భావంలో మార్పును మనం చూస్తున్నాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనం, అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తుటి కైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపిన నన్ను కరుణించుమని పలికెను. మాట్లాడడానికి మాటలు రావట్లా, మాట్లాడడానికి భాష చాలటంలా, ఎంతగా హృదయంలో పొడగొడ్డాడో, గుండెలు బాదుకుంటూ పాపిని కరుణించు, పాపిని కరుణించు. మార్పును చాలా స్పష్టంగా పశ్చాత్తాపం దగ్గర, గత జీవితాన్ని బట్టి పశ్చాత్తాప పడ్డం దగ్గర మనం చూడగలుగుతాం. కీర్తనకారుడు మాట్లాడుతా ఉన్నాడు. కీర్తన గ్రంథము 38వ కీర్తన 18వ చరణం నా మనో దుఃఖము నన్నెనడను విడవదు. 18, నా దోషము నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. పాప జీవితం, పాత జీవితం జ్ఞాపకం వస్తే సిగ్గనిపిస్తుంది, మరలా ప్రభుదేవుడు కవ్వా, నన్ను నువ్వు అంగీకరించావు, నాలాంటి పాపను అంగీకరించావు, నేను స్తుతిస్తున్నాను అని కృతజ్ఞతా భావం పొందుకు వస్తుంది. పాపాన్ని ప్రేమించలేము, పాపాన్ని ఎంత మాత్రం హృదయంలో ఉంచుకోనలేము. దయచేసి అర్థం చేసుకుందాం, రెండు మాటలు. మొదటి మాట, మార్పు క్రియల్లో కనబడుతుంది, రెండవ మాట, మార్పు గత జీవితాన్ని బట్టి విచారపడటంలో, పశ్చాత్తాపడటంలో మనం చూడగలుగుతాము. పౌలు చాలా గొప్ప సేవ చేశాడు. చాలా గొప్ప సేవ చేసిన పౌలు తన కోసం, తన గత జీవితం కోసం మాట్లాడుతున్నప్పుడు దోషకుడును, హింసకుడును, హానికరుని, అయోగ్యుని అని ఎంత పశ్చాత్తాపంతో మాట్లాడతాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పదిహేనవ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట, పాపులలో నేను ప్రధానుడను అన్నాడు. ఐఆమ్ చీఫ్ ఇన్ ద సిన్నర్స్, పాపులలో ప్రధాన పాపిని, ఆ ప్రధాన పాపినైన నన్ను అన్నాడు 16వచనంలో. ఆ ప్రధాన పాపినైన నన్ను, పాత జీవితాన్ని బట్టి పశ్చాత్తాపటం మారు మనసు పొందిన వారిలో చూడగలుగుతాము. మూడో మాట, పాపాన్ని విడిచిపెట్టటం. పాపాన్ని విడిచిపెట్టటం, ఆ పాపాన్ని ఒప్పుకోవటం, పశ్చాత్తాపడడం మాత్రమే కాదు, ఆ పాపానికి దూరంగా ఉండటం, ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి రావటం, విడిచిపెట్టటం. మనం చదువుకున్న మూల వాక్యం ప్రొడిగల్స్ అండ్ పారాబుల్లో లూకా సువార్త 15వ అధ్యాయము 18వ వచనంలో, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, ఆ స్థితిలో ఉండాలనుకోవట్లా, దూరంగా వెళ్ళిపోయాడు తండ్రికి, చాలా దూరంగా వెళ్ళిపోయాడు. ఆ దూరంగా వెళ్ళిపోయిన వాడు మళ్ళా తిరిగి తండ్రి దగ్గర రావాలనుకుంటున్నాడు అనుకోవడమే కాదు, 20వ వచనం, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు 19వ చరవ మాట, లేచి తండ్రి వద్దకు వచ్చాను, 18లో వెళ్ళాలి అనుకున్నాడు, 19వ వచనంలో వచ్చేసాడు. గత జీవితంలో లేడు, ఆ పరిస్థితుల్లో లేడు, ఆ పాపపు స్థితిలో లేడు. అక్కడుండి నేను మారు మనసు పొందానంటే అయ్యేది కాదు, ఆ పరిస్థితుల్లో ఉండి మారు మనసు పొందానంటే అయ్యేది కాదు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే, భక్తిహీనులు తమ మార్గమును విడవవలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. 7వ వచనంలో మనం చూస్తున్నాం, భక్తిహీనపు మార్గాలు, దుష్టుల తలంపులు, అవి వదిలేయాలి, ఆయన వద్దకు రావాలి. మారు మనసు అంటే పాపాన్ని విడిచిపెట్టడం, పరిశుద్ధతను హత్తుకోవడంలో మనం చూస్తాం. పాత జీవితాన్ని విడిచిపెట్టడం, నూతన జీవితాన్ని కొరకు తాపత్రయపడడంలో మారు మనసును మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదివితే, ఆయన అంటున్నారు 30వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలరా, ఎవరి ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును, మనసు తిప్పుకొని మీ అతిక్రమములు మీకు కారణములు కాకుండాట్లు వాటన్నిటిని విడిచిపెట్టండి. మనసు తిప్పుకుంటే పాత జీవితాన్ని విడిచిపెట్టడం, మారు మనసు పొందితే పాత జీవితాన్ని విడిచిపెట్టడం. ప్రభునందు ప్రియులరా, ఆ విడిచిపెట్టడం అన్న అనుభవంలోకి మనం మిగతా వారిని నడిపించే వరకు వారు మారు మనసు పొందినట్లు కాదు అన్న విషయాన్ని లేఖనాల వెలుగులో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆ మార్పు ఎంత స్పష్టంగా వాళ్ళ జీవితంలో కొట్టొచ్చినట్టు కనబడుతుందంటే మనం జకే జీవితాన్ని చూడాలి. లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుతా ఉంటే ఆయన మార్పు ఎంత అపరెంట్ గా కనబడుతూ ఉందో, ఎంత స్పష్టంగా చూడగలుగుతామో. 19వ అధ్యాయము 8, జక్కయ్య నిలవబడ్డాడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకిచ్చుచున్నాను, నేను ఎవను వద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దాన్ని ఖచ్చితంగా క్రియల్లో మనం చూస్తాం. చాలా సార్లు వీళ్ళు మారిపోయారేమో అనిపిస్తుంది, అంగీకరించారేమో అనిపిస్తుంది, రక్షించబడ్డారేమో అనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళ మార్పు మనం ఆ రోజు మనకు అర్థం కాకపోయినా తప్పకుండా ఫాలోఅప్ చేయాలి, తప్పకుండా ఫాలోఅప్ చేయాలి. మార్పు స్పష్టంగా పైకి కనిపించాలి, క్రియల్లో మనం చూడగలగాలి, వారిలో పశ్చాత్తాపాన్ని మనం చూడగలగాలి, వారు పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టడం మనం చూడగలగాలి. వాళ్ళ వైఖరిలో మార్పును మనం చూడగలిగాం. రీసెంట్ గా కృష్ణా జిల్లా అనుకుంటాను, ఎన్టీఆర్ జిల్లా వార్షికోత్సవం అప్పుడు ఒక సహోదరుడికి బాప్తిస్టంలోకి నడిపించారు. నేను అడిగాను సహవాస సభ్యులు కూడా ఏంటి పరిస్థితి అని. లేదు లేదు, సీరియస్ గానే ఉన్నాడు, మేము ఫాలోఅప్ చేస్తున్నాం, బాప్తిస్టం ఇవ్వండి అన్నారు. స్థానిక సహవాసం ఫాలోఅప్ చేస్తున్నారు కాబట్టి ఆలస్యం చేస్తే ఇంకా లోకంలోకి వెళ్ళిపోతాడని బాప్తిస్టం కార్యక్రమం కూడా చూసాం. తర్వాత నేను విన్న సాక్ష్యం ఏంటంటే చాలా స్పష్టంగా గత జీవితానికి ప్రస్తుత జీవితానికి మార్పు అందరూ చూసి చెప్పగలుగుతున్నారు అన్న సాక్ష్యం వినగలిగాను. నిజంగా బాప్తిస్టం తర్వాత ఆ వ్యక్తులు మార్పును చూడగలిగారు. అదేంటండి, మీరు ముందే బాప్తిస్టం ఇచ్చారంటే బైబిల్ అలాగే చెప్తుంది, బాప్తిస్టమానికి ఏమి షరతులు లేవు, ఆ వ్యక్తి ఒప్పుకుంటే బాప్తిస్టమానికి అర్హుడే. మారు మనసు అన్నది ప్రాసెస్. మారు మనసు పొందిన వాళ్ళకి బాప్తిస్టం వెలుపల సాక్ష్యంగా ఇవ్వటం ఉంది, కానీ బాప్తిస్టమానికి ఆలస్యం చేయాలి, కనిపెట్టాలన్నది ఏమీ లేదు. కాబట్టి మనం పై కనిపిస్తున్న బాప్తిస్టమాన్ని పట్టించుకుంటున్నట్టుగా మారు మనసును పట్టించుకోవట్లా, అది వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సౌలు జీవితం చాలా స్పష్టంగా కనబడింది, మారిన పౌలు జీవితం చాలా స్పష్టంగా కనబడింది. ఒకప్పుడు నమ్మిన సిద్ధాంతం కొరకు క్రైస్తవుల్ని హింసించిన వాడు ఆ వ్యక్తి మారిన తర్వాత క్రీస్తు కొరకు అనేక పాటలు శ్రమలు పడడానికి ఇష్టపడ్డవాడుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ నాలుగు మాటలు మనం చెక్ పాయింట్స్ గా పెట్టుకోవాలి. ఎవరినైనా మొదటగా మనం మారు మనసు పొందిన వారమా కాదా పరీక్షించుకోవడం మంచిది. రెండు, మనం ఎవరినైనా దేవుని రాజ్యంలోకి చేర్చాలంటే మారు మనసులోకి రావాలి. మారు మనసులోకి రావడం అంటే విని అవగాహనలోకి రావడం కాదు, కన్నీరు కార్చడం మాత్రమే కాదు, కళ్ళల్లో నీళ్ళు వచ్చేసే కాడు మారిపోయారని కాదు, వాళ్ళు ఇమోషనల్ గా మేము మారదాం అనుకుంటున్నామండి అంటే అయిపోయింది కాదు. ఖచ్చితంగా ఆ క్రియల్లో మారిన జీవితాన్ని క్రియల్లో చూడాలి, పశ్చాత్తాపాన్ని మనం చూడగలగాలి, పాత జీవితాన్ని పాపపు జీవితాన్ని విడిచిపెట్టడం మనం చూడగలగాలి, వైఖరిలో కాండక్ట్ లో మార్పును మనం చూడగలగాలి. ఏది మారు మనసు కాదు, ఏది మారు మనసు వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. మరి ఒక వ్యక్తి మారు మనసులోకి రావాలంటే దానికి ఏం చేయాలి, దానికి కారణం ఏంటి? బైబిల్ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఒక వ్యక్తి మారు మనసులోకి రావటం అది దేవుడు చేసే కార్యం, అది దేవుడు చేసే కార్యం. అపొస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము, అపొస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము 30వ వచనం 31వ వచనాన్ని మనం చూస్తే, మీరు మ్రానును వేలాడ వేసి సంహరించిన యేసు మన పితృల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయన అధిపతిగా రక్షకునిగా తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మారు మనసు పాపక్షమాపణ దయచేయవాడు, ఇది దైవిక కార్యం. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించేవాడు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించేవాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మారు మనసు దయచేయవాడు అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. ఇదే అపొస్తల కార్యాల గ్రంథం 18వ అధ్యాయము 18వ వచనం వారు ఆ మాటలు విని మరేమీ అడ్డం చెప్పక, అట్లయితే అన్య జనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుడు మహిమపరిచిన. దేవుడు మారు మనసునిచ్చాడు, దేవుడు మారు మనసునిచ్చాడు. చాలా సార్లు మనం బైబిల్లో ఉన్న థియాలజీ అంత చెప్తే మారిపోతారనుకోవడం పొరపాటు, బైబిల్లో ఉన్న సైన్స్ చెప్తే మారిపోతారనుకోవడం పొరపాటు, ఏవో బాగా అద్భుతమైన సంగతులు చెప్తే మారిపోతారనుకుంటే పొరపాటు. అది దేవుని కార్యం. వి హావ్ టు ప్రే ఫర్ దట్. వాళ్ళ కొరకు ప్రార్థించి మనం ప్రయత్నించటం. దేవుడు వాళ్ళ హృదయాలు తెరవాలి, దేవుడు వాళ్ళ హృదయాన్ని పగలగొట్టాలి, దేవుడు వాళ్ళకి జీవార్థమైన మారు మనసును దయచేయాలి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదివితే, సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకే దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. దేవుడు దయచేసేది మారు మనసు, దేవుడు దయచేసేది. కాబట్టి రిపెంటెన్స్ ఈజ్ ఏ డివైన్ గిఫ్ట్, దేవుడిచ్చే వరం, దేవుడు చేసే కార్యం అని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. రెండవ మాట, మారు మనసు దేవుడి వల్ల కలుగుతుంది, దాని కొరకు మనం ప్రార్థన చేసే ప్రయత్నించాలి. రెండవ మాట, మారు మనసు దేవుని వాక్యం ద్వారా కలుగుతుంది. దేవుడు ఎట్లా మారు మనసులో తీసుకొస్తాడు? దేవుడు తన వాక్యాన్ని వాడి మారు మనసులో తీసుకొస్తాడు. కాబట్టి వాక్యం మనం ప్రార్థన చేసి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పకపోతే ఎట్లాగా? అర్థమయ్యేటట్లు చెప్పడం కూడా మన బాధ్యత, ప్రార్థన చేయడం మన బాధ్యత. కాబట్టి మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనం, మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనాన్ని చదివితే, నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. యోనా చెప్పాడు, చెప్పిన సువార్తకు వారి స్పందన రాజు మొదలుకొని బానిస వరకు అందరు గోను పట్ల కట్టుకొని మేము మా పాత జీవితాన్ని బట్టి పశ్చాత్తాపడుతున్నాము, ఇదిగో మేము మారాలనుకుంటున్నాము అని చూపించారు. దేవుడు తాను చెప్పిన ఉగ్రతను రానివ్వలేదు. ఎలా జరిగింది? చెప్పిన సందేశాన్ని బట్టి. ప్రార్థన మనం తప్పకుండా ఎవరినైతే మారు మనసులోకి నడిపించాలనుకుంటున్నాము, దేవుడు వారి హృదయాన్ని తెరవాలని ప్రార్థించాలి. రెండు, మనం అర్థమయ్యేటట్లుగా సత్యాలను, వాక్య సత్యాలను చెప్పటం మన బాధ్యత. వాక్యం వారిలో కార్యం చేస్తుంది అని కూడా వాక్యంలోంచి చూడగలుగుతా ఉన్నాం. అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగంలో మనం చూడగలం. అట్లాగే 19వ అధ్యాయంలో పౌలు ప్రసంగంలో మనం చూడగలం. పేతురు చెప్పాడు లేఖనాలన్నింటినీ, దృష్టాంతాలన్నింటినీ ఎంత బాగా ఆయన కోట్ చేశాడు అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 38వ వచనంలో ఆయన అన్ని వివరణ చెప్పాడు. పేతురు 37వ వచనం, వారి మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులరా మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తలు అడిగారు. ఇంకా విని హృదయంలో నొచ్చుకున్నారు, పొడవబడ్డారు, మేమేం చేయాలి అని అడిగారు. అప్పుడు వాళ్ళు పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. కాబట్టి వాక్యం వాళ్ళకి అర్థమైతే ఖచ్చితంగా మారు మనసులోకి వస్తారు. మనం ప్రార్థించాలి, వాక్యాన్ని అర్థమయ్యే రీతిలో బోధించాలి. అది మన బాధ్యతగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. 3, దేవుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంటే ఇక అర్థమయ్యేటట్టుగా ఆయన చేస్తాడు. దాన్ని ఏమంటామంటే శ్రమలు అంటాం. కీర్తన గ్రంథము 78వ కీర్తన 34వ వచనం, చదివితే, వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి. వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని ప్రతిమాలు కొనిరి. ఎప్పుడు? ఆయన కత్తి పట్టుకుంటే, ఆయన సంహారం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు తిరిగారట. చాలాసార్లు కొన్ని సహోదరులు ఆత్మీయంగా ఉన్నవారు వాళ్ళ కుటుంబాల్లో శ్రమ కలిగినప్పుడు ఇందుకే ఏమని ప్రార్థన చేస్తున్నారు అని అడిగితే, మారాలని ప్రార్థన చేస్తున్నామండి అంటారు. మరి ప్రార్థన చేసావుగా, దేవుడు మార్చడానికి అనుమతించాడు, దేవుడు మార్చడానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు, ఆయన గద్దించాడు, ఆయన అర్థమయ్యేటట్లుగా చేస్తున్నాడు. నిజంగా ఇది ప్రార్థనకు సమాధానం. కాబట్టి ప్రభునేమి నా ప్రార్థన వెళ్ళలేదా, నేను ఇంత భక్తిగా ఉన్నాను కదా, అయినా ఇలా ఎందుకు జరిగింది అనుకోకుండా ప్రభు మేలు చేశాడు అని, శ్రమ మేలు కొరకు ఉద్దేశించాడని ఎరగడం కూడా చాలా అవసరమని నేను కౌన్సిల్ చేస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం చదివితే 3:19, నేను ప్రేమించు వారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు, నొచ్చుకోవద్దు, హృదయాన్ని కఠినపరచుకోవద్దు, నాకే ఎందుకు ఎలా జరిగింది అనొద్దు. దేవుడు ఆ శ్రమను గొప్ప మారు మనసుకు, గొప్ప రక్షణకు ఆయన అనుమతించాడు. మనం మామూలుగా చెప్తే వినే రకాలం కాదు కాబట్టి నేను ఒక సహోదరుతో మాట్లాడుతున్నాను. నీ కన్ను ఎట్లా పోయింది అన్నాను. చిన్నప్పుడే పోయింది సార్ అన్నాడు. పోకపోతే మనం మాటినోగా, కన్ను పోయింది కాబట్టి మా దేవుళ్ళలోకి వచ్చావు, ఎంత గొప్ప వరమో అన్నాను. సహోదరికి అర్థమైంది లేదు, కానీ ఆత్మీయుడే అర్థం చేసుకుని సేవ చేస్తున్నాడు కాబట్టి ఆ పదాన్ని వాడాను. నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, నా మాట కాదు, బైబిల్లో ఉన్న మాట, నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. సహవాసంలో ఒక సహోదరుడు వేలిపోయింది. ఆ వేలిపోగానే అనిపించింది, దేవానికి స్తోత్రం, ఎంత గొప్పగా ప్రేమించావు. అప్పటికే పెద్ద ప్రాబ్లం అన్నమాట. కొన్నాళ్ళు ఆసక్తిగా ఉంటాడు, బలంగా ఉంటాడు, మళ్ళీ వెనకడు చేస్తాడు. ఇట్లా వెనకడు చేస్తున్నాడు ఏంటా అని చాలాసార్లు బాధపడితే తీరా ట్రీట్మెంట్ దేవుడు చేశాడు. దేవుడు ట్రీట్మెంట్ చేశాడు. ఇంకొకసారి వెనకడు గీయడానికి సాహసం చేయడు. ఆ వేలు ఇప్పుడు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఆశీర్వాదం మేలు. మారు మనసు పొందడానికి శ్రమలు కూడా దేవుడు అనుమతిస్తాడు, దాన్ని మనం చూడాలి. కాబట్టి వాటి వెనకాల దేవుడు ఎట్లాగ ఆయన మన ప్రార్థనను వాడుకుంటాడు, ఆయన ఫెయిత్ఫుల్గా ప్రార్థనా పూర్వకంగా అర్థమయ్యేటట్లుగా మనం బోధించే వాక్యాన్ని మారు మనసుకు వాడుకుంటాడు, ఆయన ఆ శ్రమలను మారు మనసుకు వరకు ఉపయోగిస్తాడు, ఆయన నష్టాలను కూడా మారు మనసుకి ఉపయోగిస్తాడు. మనం చదువుకున్న వాక్యంలో లూకాసువార్త 15వ అధ్యాయం 17వ వచనం చదివితే, లూకాసువార్త 15వ అధ్యాయము 17వ వచనం చదివితే వాక్యం అంటుంది, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాళ్లకు అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఆ దరిద్రం, ఆ కఠోరమైన పరిస్థితులు ఆ వ్యక్తిని తండ్రి వద్దకు లాక్కొస్తున్నాయి. శ్రమలు, నష్టాలు మారు మనసుకు కారణమవుతాయి. అది మారు మనసులోకి తీసుకొస్తే దానివల్ల కలిగిన ఈ లాభం ఎదుట అది నష్టాలుగా కనబడవు, గొప్ప బహుమానాలుగా, వరముగా, మేలుగా కనబడుతుంది. ప్రభు నన్ను పిల్లారా, కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఆయన కోరుతున్న అర్హత మారు మనసు, రిపెంట్ అండ్ రిసీవ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మారు మనసు పొందండి, దేవుని రాజ్యంలో ప్రవేశించండి. కాబట్టి ఆ మారు మనసు అంటే ఏంటో వాక్యంలో చూస్తున్నాం, మారు మనసు ఎలా కలుగుతుందో కూడా వాక్యంలో చూస్తున్నాం. అలాగే మన మిగతా వాళ్ళని నడిపించటం మంచిది అని వాక్యపు వెలుగులో అది వాక్యానుసారమని జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళు మారు మనసు క్రియల్లో కనబడాలి, వారు మారు మనసు పశ్చాత్తాపంలో కనబడాలి. ఊరకనే గత జీవితం తలపోసుకుని ఇప్పుడు ఏడవమని నేను చెప్పను, కానీ గత జీవితం కోసం గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది? పాత జీవితం, లోకానుసారమైన జీవితం, దాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి సిగ్గుపడతా ఉంటాం. 3, పాపాన్ని విడిచిపెట్టడం, మళ్ళా ఆ ఛాయల్లో ఉండడానికి వీల్లేదు. 4, కాండక్ట్లో మార్పు, ప్రవర్తనలో మార్పును స్పష్టంగా చూడగలుగుతాం. ఎట్లాగ మారు మనసులోకి నడిపించగలం? దేవుడే మారు మనసును ఇవ్వాలి. మనం ఆయన కనికరం కొరకు ప్రార్థించాలి. వాక్యం అర్థం అవ్వాలి. వాక్యంలో జీవం ఉంది. వాక్యం ములుగులు, తలంపులు, ఊహలను కూడా శోధించేటట్లుగా పెనిట్రేట్ అవుతుంది, అర్థమయ్యేటట్లుగా చెప్పాలి. దానికి శ్రమలను కూడా దేవుడు వాడుకుంటాడు. శ్రమలు వాళ్ళు నిందిస్తూ ఉంటే మనం ఖచ్చితంగా అర్థమయ్యేలా చెప్పాలి, దాని వెనక లాభాలు చెప్పాలి. నష్టాలు, గొప్ప నష్టాలు కూడా ఈ గొప్ప మారు మనసు కారణమవుతుంది. పేదరికం కూడా గొప్ప ఆశీర్వాదమే. పేదరికం లేకపోతే నిజంగా నష్టపోతాం. అనారోగ్యం ఆశీర్వాదమే, పేదరికం ఆశీర్వాదమే, అవన్నీ జీవార్థమైన మారు మనసులోకి తీసుకొస్తాయని మనం ఎరగాలి. కావున ప్రియులరా, మనం ఒకసారి మన గురించి పరీక్ష చేసుకుందాం. ఆయన సంతోషపెట్టేది ఒక పాపి మారు మనసు పొందినప్పుడు అన్న మాట దగ్గర ఆ వ్యక్తి మారు మనసులోకి వచ్చాడా లేదా దాన్ని అర్థం చేసుకోగలగాలి. ఏదో నోటితో ఒప్పేసుకుంటాను అంటేను, కన్నీరు కార్చేస్తేను, ఏదో భయపడిపోతున్నానంటేనో మారు మనసు పొందినట్టు కాదు. కానీ ఆ మార్పును మనం ఈ పారామీటర్స్ లో మనం చూడగలిగితే చక్కగా మనకు ఎడ్ చేయగలుగుతాం. ప్రభు ఆయనకి ఇష్టమైన ఈ పని, పాపి మారు మనసులోకి నడిపించే పని చేయడానికి మనందరికీ సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్, ఆమేన్.